ఐహిక జీవితం మిక్కిలి జటిలం, కనుకనే మనిషికి పశువులకు లేని జ్ఞానరూపమైన విశిష్టత. ఐహిక జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైతే మనిషి బుద్ధి వాటిని అధిగమించగలదే. ఇక్కడి నియమ నిబంధనలన్నీ మనిషి బుద్ధి విభవాలే, దేవుడు సాయించినవి కావు. వాటి పరమ ప్రయోజనం ఇది స్వర్గం కావడమే. ఇది స్వర్గం చేసుకోలేని వాడు అక్కడ స్వర్గం అంటూ ఉంటే అది మాత్రం ఎలా సాధించుకోగలుగుతాడు? చెప్పవచ్చింది ఏమిటంటే, వెనక ఎప్పుడో మా అమ్మ చెప్పి ఉండిన ఈ రెండు కథలు నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి. దీంతో సుబ్బయ్య కిల్లీల అమ్మకం అప్పుడు నా కళ్ళ ఎదుట జరుగుతున్నట్టు కనబడింది. వెంటనే నా ఆలోచన పూర్తి అయిపోయింది. వర్తకం చెయ్యాలని స్థిరపరుచుకున్నాను నేను. విన్నావా? నేను వర్తకం చెయ్యాలనుకున్నాను. అయితే వర్తకానికి సంబంధించిన పరిజ్ఞానం నాకు గ్రాంధికము వ్యావహారికము కూడా లేశము లేదు. అది ఉండడానికి తగ్గ వయస్సే లేదు. వయస్సుంటే కోమటి బిడ్డలు ఆ వయస్సుకే రగడ తీరి ఉంటారు. నేను చెప్పేది మన బ్రాహ్మణ కులం సంగతి. దీనికి సాయం మా ఇంటా వంట అయినా ఆ సాంప్రదాయం లేదు. చేతిలోన రాగి దమ్మిడి కూడా లేదు. అయినా నాకు జంకు గుంకు పుట్టలేదు. ఆ సంకల్పం ఉన్ను వికల్పం కాలేదు. ఎన్ని విధాల వితర్కించుకున్నా మరో దారి కూడా నచ్చలేదు. అయితే లాభం రాని నష్టం రాని పెట్టుబడి ఉంటే అందరూ వర్తకం చేయొచ్చు. పెట్టుబడి ఉండి వర్తకం చేతకాకపోయినా పనిచేసినందుకు వచ్చిన లాభంలో నిర్దిష్టంగా కొంత ఇవ్వడానికి సిద్ధపడితే అది చేతనైన వాళ్ళు దొరుకుతారు. వర్తక శాస్త్రంలో ఇదొక మంచి సూత్రం. ఇలా చేసి చేరి బాగుపడ్డవాళ్ళున్నో చాలామంది ఉన్నారు, కానీ నన్నెవరు చేరదీస్తారు? పోగా పెట్టుబడి తక్కువ బుద్ధి ఎక్కువను. వర్తక శాస్త్రంలో ఇది ఇంకొక సూత్రం, కానీ ఇది ఎంత సులువుగా కనపడుతుందో అంత కష్టమైనది. ఏమంటే, వచ్చిన లాభం ఎప్పటికప్పుడే అసల్లో చేరుస్తూ ఉండినా వర్తకం ఎన్నాళ్లకో గాని పెరగదు. వచ్చింది వచ్చిందే తడవుగా తినేస్తే ఇక చెప్పడానికి ఏముంది. కానీ ఇలాగ వర్తకం చేసింది లక్షలు కోట్లు సంపాదించిన వారున్నారు. 50 లక్షలు సంపాదించి ఓహో అనిపించుకున్న కొవ్వూరి బసవిరెడ్డికి ఆదిలో పెట్టుబడి ఎంతో ఎరుగుదో అనుపు. ఇక్కడ 3 మైళ్ళ వెడల్పున్న గోదావరి పుట్టిన చోట ఎంత సన్నంగా ఉందో విన్నావా నువ్వు? నిజానికి అప్పటికి ఈ సూత్రాలు ఏవి నాకు తెలియవే అనుకో, కానీ సత్యం అంతేగా. పోతే ఇక అప్పు చేయకూడదా అంటావు నువ్వు. ఎంత లాభం వచ్చినా వడ్డీ మింగేస్తుందని తెలిసి ఉండిని అలాగ వర్తకం చేయడం కూడా లోకంలో ఉన్నదే. కానీ నాకప్పుడు 10 రూపాయలైనా అప్పు పుట్టే ఆస్కారం లేదు. మా అమ్మ దగ్గర ఉండిన 10 రూపాయలు పుచ్చుకుందామా అంటే ఆ క్షణాన ఆటే కట్టిపోతుంది. లాభం వస్తుందో రాదో, అసలు వర్తకమే నడుస్తుందో నడవదో నిర్ధారణ లేదా? నెల దినాలు నిశ్చింతగా గడిపే ఆధారం ముందే పాడు చేసుకోనా? ఇక మరేమిటి చేయడం? వర్తకమే చెయ్యాలి, అది మాత్రం తప్పదు. అప్పే చెయ్యాలి. దొరికినా దొరక్కపోయినా మరో దారి లేదు. ఇలాగా ఈ రెండు తేలిపోయాయి. ఇక పెట్టుబడి ఎంత పెట్టడం అన్న ప్రశ్న చక్కా వచ్చింది. పంతులు, నువ్వు నవ్వు, ఎగటాలు చెయ్యి, నాకేమీ బాధ లేదు. ఈ ప్రశ్న ఎదుర్కోవడమే తడువుగా 1 రూపాయి మాత్రమే అని నేను నిర్ధారణ చేసుకున్నాను. ఆ దినాల్లో ఆ మాత్రమైనా నాకు అప్పు పుట్టడం సందేహమే. అయినా ప్రయత్నం తప్పదు కదా. నిజానికి నువ్వు బోధపరచుకోలేవు గాని నిర్ధారణగా అగత్యం ఏర్పడితే అన్ని ఉపాయాలే, అన్ని సాధనాలే. అగత్యం ఏర్పడ్డప్పుడు పెద్ద పులిని చంపడానికి తుపాకీ అక్కర్లేదు. వెనకటికి మునికొడవలి గ్రామ కాపురస్తులు శ్రీ శ్రీపాద అక్కు సోమయాజులు గారు అడవి అడ్డుపడి గోకవరం వెడుతూ హఠాత్తుగా మీద కొరికిన పెద్ద పులిని చేతిలో ఉండిన ములగాటి కర్ర తిరగవేసి కొట్టి ఒక్క దెబ్బతో చంపేశారు. కాగా అప్పు చేద్దామనుకునేటప్పటికీ అది ఒక్క రూపాయి అని నిర్ధారణ అయ్యేటప్పటికీ నేనది ఎవరిని అడిగితో లాభిస్తుందో అది కూడా నిర్ధారణగా స్ఫురించింది. ఆర్యాపురంలో మేముండిన ఇంటికి ఎదురుగా ఒక వకీలు, చాలా పెద్ద చెయ్యే, చులాగ్గా నెలకి 1,000 రూపాయలు సంపాదించేవాడు. కానీ ఖర్చులో మహాజోరు. రాజమహేంద్రవరంలో ప్రజాహిత కార్యాలు ఏవి జరిగినా మొదటి చందా కూడా ఆయనదే. ఆ పట్టణానికంతకీ బ్రూహాం బండి ఆయనకొక్కడికే ఉండేది ఆ దినాల్లో. ఆయనను చూసే మరియు 2 ముగ్గురునూ సంపాదించారది ఆ తర్వాత. ఇప్పుడు రోల్స్ రాయ్స్ కార్ అంటే ఎంత ఘనతో అదంటే అప్పుడంత ఘనత. దానిమీద ఆయన కోర్టుకి వెడుతూ ఉంటే మహారాజు ఉన్నట్టుండేవాడు. గృహకృత్యాల్లో కూడా తోసకే పోవాలి కానీ ఖర్చు వచ్చిందంటే ఇక వెనక ముందు లేదు ఆయనకి. అంచేత 10 ఏళ్ల ప్రాక్టీస్ అయిన మనిషి మిగలడమే. అద్దె కొంపే, వెనక ముందు సర్దుబాట్లే. 2వ పెళ్లి పెళ్ళాం, ఇదంతా పరకాయించింది. మనల్ని ఏలుకునేటట్టుంది ఈ పిల్ల అనుకుంటూనే పుస్తి ముడివేశట్ట ఆయన. పెళ్లి అయిన సంవత్సరానికే కాపురానికి వచ్చి వచ్చిన సంవత్సరానికే సంగతంతా గ్రహించేసింది ఆవిడ. బాగా ఆలోచించింది, తటపటాయించింది, నిర్ధారణ చేసుకుంది, తల ఒగ్గింది, సాహసించింది. ఆఫీసు ఖర్చులన్నీ పోను, మిగిలిన దానిలో సగానికి సగము తన చేతిలో పోస్తే గాని అన్నం పెట్టనని భీష్మంచు కూర్చుంది చివరికి. ఆయనైనా మంచి పకడైన మనిషి గాని జడ్జమ్మగాడు, ఎలాంటి కక్షిదారు కూడా ఆయన ఎదుట పిల్లి అయి ఉండేవాడు. అలాంటి ప్రభుశక్తి అంతా చూపిస్తూ ఆయన మొదట అగ్గైపోయాడు. ఆ తర్వాత ఉరిమాడు, పరవళ్ళున్నూ దొక్కాడు. 1 నెల రోజులు ఆవిడ మొగం కూడా చూడమ్మా అనుకున్నాడు. కానీ బుస్సులు కొడుతూ కొడుతూనే ఉండగా 2వ నెల పూర్తిగా వచ్చేటప్పటికి రాజీకి పూనుకున్నట్టు నటించి లొంగిపోయి ఊరుకున్నాడు. నెలకి నెల అంతా వచ్చిన సొమ్ము ఆయన దగ్గరే ఉంటూ ఉండేది. ఖర్చులన్నీ రివాజు ప్రకారం గుమాస్తాలై చేసేవారు. కానీ 1వ తేదీని ఆఫీసు తెరచిన వెంటనే ఉన్నదంతా 2 భాగాలు చేసి ముందు భార్యాభర్తలకు ఇచ్చేసి తర్వాతే పని ప్రారంభించేవాడు పెద్ద గుమాస్తా. ఇందుకు ఫలితంగా ఆయన కూడా ఆదా చేయడం నేర్చుకున్నాడు. నాకొక్క రూపాయి అప్పు కావలసి వచ్చేటప్పటికీ ఉండిన అద్దుకంప కొనేసి చక్కని మేడ కట్టాడు ఆయన. భర్త పేరనే ఆవిడ 50,000 వడ్డీ మీద తిప్పుతోంది. సోదెమ్మక్కయ్య గారైనా అంత వకీలుకి తగినట్టు దర్జాగానే ఉండేవారు. పురుషుల్లో ఆయనలాగే స్త్రీలో ఆమె నాయకమణిగా ఉండేది. ఎలాంటి వాళ్లతోనూ ఎంతో ఆదరంగానూ ప్రీతిగానూ మాట్లాడేవారు ఆమె. బీదరాలని మా అమ్మని ఎప్పుడు ఆమె చిన్న చూపు చూడలేదు. పిన్నిగారు అంటూ ఎంతో చనువుగా మాట్లాడుతూ మా అమ్మ సలహా పుచ్చుకోకుండా ఆమె ఏం పని చేయలేకపోయేది. ఈ ఔదార్యాన్ని నమ్ముకుని నేను ఆవిడ్ని ఆశ్రయించాను. అంటే 1 రూపాయి అప్పడిగాను. మళ్ళీ 1 నెలకి ఇచ్చేస్తానని గడువు కూడా చెప్పాను. తీరా అడిగేశాను కానీ తర్వాత నేను చాలా బిడియపడ్డాను. లేదన్నా ఇవ్వనన్నా బాధ లేదు, కానీ ఎలా తీరుస్తావు అని అడిగితే ఏమిటి చెప్పడం? అయితే నా నీడ చూసుకుని నేనే జంకాను కానీ ఆవిడ నా మాట కొట్టేయనూ లేదు, విషమ ప్రశ్నలు అసలే వెయ్యలేదు. 1 రూపాయి భాగ్యానికి బదులేమిటి తమ్ముడు, అందులోనూ నీకా, పట్టుకు వెళ్ళబోయ్ అంటూ వెంటనే రూపాయి ఇచ్చారు. నేనే వద్దన్నాను కానీ ఆవిడ ఇంకో రూపాయి కూడా ఇవ్వనా అని అడిగారు పాపం. అబ్బాయి, నా వర్తకానికి, నా మేడలకు, నా భూములకు, నా వైభవానికి అదుగో ఆ ఒక్క రూపాయే మూలం. ఇవాళ 8 లక్షలకు అధికారి అయి ఉన్న ఈ చేబోలు శంభుశాస్త్రి స్వతంత్ర జీవితం ఆ ఒక్క రూపాయితోనూ పరిణతి చెందింది.